ఆమ్నం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణ శృణ్వన్ రామకథానాదం కోనయాతి పరాంగతిం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుండకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతీ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. జయచ్చతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః. రాజాజయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః. హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్. శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్జచ మైథిలీం. సమృద్ధార్థో గమిష్యాం విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది. పౌరుషే చ ప్రతిద్వంద్వస్య రైనం జహిరావిణం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రతపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః. సమస్తకళ్యాణగుణాభిరామః నిరంతరం మంగళమాతనూతు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. మాణిక్యవీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులవగ్విలాసాం మహేంద్రనీలద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి. హరిః ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. యొక్క నిర్హేతుకమైనటువంటి కృప అంటూ మొదలు పెడుతూ ఉంటాను నేను ఉపన్యాసాన్ని. సాధారణంగా పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారము అంటూ ఉంటాను. వ్యాసపీఠం మీద కూర్చున్నవాడు నమస్కరించినా నమస్కరించకపోయినా అంత దోషమేం కాదు యథార్థమునకు. కానీ సభాభ్యస్ సభాపతిభ్యశ్చ ఓ నమో నమో అంటుంది రుద్రాధ్యాయం. సభా సభాపతి ఇద్దరూ పరమేశ్వర స్వరూపమే, రెండు కావు అంటుంది. అందుకని పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారము అంటూ ప్రారంభించడం. సర్వేశ్వరుడి నిర్హేతుక కృప అంటే ఏమిటో ఇవాళ చూపించాడు. సుందరకాండ పూర్తయి పట్టాభిషేకం జరపవలసినటువంటి రోజు సంప్రాప్తం కాగానే ఇవాళ దేవతలందరూ ఎంత సంతోషించారో. 6 గంటలకి ఉపన్యాసం ప్రారంభం చేద్దామంటే 6 గంటలకి ఆకాశంలోంచి పుష్పవృష్టి కురిసింది. నిజంగా అది మనం చేద్దామంటే చేసేదా? మనం కురిపించగలమా వర్షాన్ని? పర్జన్య పావనూనలహ అని పేరు శ్రీ మహావిష్ణువుకి. ఆయన ప్రీతి చెందితే తన ప్రీతిని ఆవిష్కరిస్తారు వర్షం చేత. అందుకని ఇవాళ వాన ప్రతిబంధకమైతే మనం ఇలా కూర్చోగలమా? ఇన్నాళ్ళ నుంచి బయట కూర్చుని స్తోత్రం చేస్తే ఇవాళ అంతఃపురంలోకి పిలిచారు స్వామి. ఎందుకంటే ఇవాళ నేను యథార్థంగా చెప్తున్నాను. ఎందుకనంటే ధ్వజస్తంభం ఉన్న చోటికొచ్చి కూర్చున్నాం మనం. ధ్వజస్తంభం ఉన్న చోటికొచ్చి కూర్చుంటే ధ్వజస్తంభం అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటి మంటపం. వేదము యొక్క ప్రమాణము ధ్వజస్తంభము చేత సూచింపబడుతుంది. అదిగో అక్కడే స్వామివారి ధ్వజస్తంభం ఉంది. ఇవాళ మనం ధ్వజస్తంభం దగ్గరికి వచ్చామంటే ధ్వజము రాజ్యము యొక్క ప్రతిష్టకి ప్రతీక. అటువంటి ధ్వజం దగ్గరికి ఇవాళ లోపలకు వచ్చి కూర్చోండి మీ అందరూ అన్నాడు స్వామి. ఇక్కడ కూర్చుని నా పట్టాభిషేకం చెప్పండి, నేను వింటాను అన్నాడు. అంటే ఆయనకి ఆయన వినడం ఏమిటి అంటే ఆయన యొక్క సౌలభ్యాన్ని, ఆయన ప్రీతిని ఇలా ఆవిష్కరించాడు. నమ్మిన వాడికి నమ్మినంత. సుందరకాండ పరిపూర్ణత చెందినది అనడానికి ఇంకా ఇంతకన్నా ఆధారమేం కావాలి? దానికి మాత్రం నేను శిరస్సు ఉంచి ఆ సీతారామచంద్రమూర్తికి నమస్కారం చేస్తూ స్వామి హనుమకి సరే ఇవాళ్టి కథా ప్రారంభం చేస్తాను. కానీ ఒక్క విన్నపం, పాపం భక్తులు చాలామంది వచ్చి వినాలనేటటువంటి కుతూహలంతో కదా వస్తారు. ఇవాళ అందరూ అయోధ్యావాసులు, మనందరం కాకినాడ వాసులం అన్న విషయాన్ని మర్చిపోండి. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో అదిగో లంక నుంచి వచ్చినటువంటి విభీషణుని యొక్క పరివారం ఉన్నారు, అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు, కిష్కింధ నుంచి వచ్చినటువంటి సుగ్రీవుడి పరివారం ఉన్నారు, మూడు చోట్ల నుంచి వచ్చినటువంటి పరివారం ఇవాళ పట్టాభిషేకం చూడడానికి కూర్చున్నట్టు. అందుకని లోపలికి వచ్చే కాబట్టి చోటు ఉన్నది కాబట్టి అలా కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. సరే, నిన్నటి రోజున స్వామి వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామనామాంకితం చేదం పశ్యదేవి అంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాశ్విషి భద్రంతే క్షీణ దుఃఖ పలాహ్యసి. అమ్మా, రామనామాంకితమైనటువంటి ఉంగరాన్ని తీసుకొచ్చాను, ఇది నీకు గుర్తు కలగడం కోసమని తెచ్చినదమ్మా. ఈ ఉంగరాన్ని తీసుకుని నువ్వు ఆశ్వాసమును పొందు, ఇంకా ఇక్కటితో నీ దుఃఖం పూర్తయిపోయింది, ఇంక ఇక్కడి నుంచి నువ్వు మంగళాన్ని పొందుతావు, భద్రంతే నువ్వు చాలా సంతోషముగా ఉండదవుగాక. ఏనాడు ఆ మాట స్వామి హనుమ నోటి వెంట వచ్చిందో అమ్మ సంతోషించిందో, గృహీత్వా ప్రేక్షమాణాశా భర్త కరవిభూషణం భర్తారమివ సంప్రాప్త జానకీ ముదితాభవత్. ఇన్నాళ్ళ నుంచి 10 నెలల నుంచి శోకమూర్తి అయినటువంటి అమ్మ ఇవాళ పరమ ఆనందాన్ని పొందింది. సాక్షాత్తుగా రామచంద్రమూర్తి నడిచి వచ్చినంత ఆనందాన్ని పొంది గగుర్పాటు చెంది ఆ ఉంగరాన్ని కౌగిలించుకుంది. కౌగిలించుకున్న తర్వాత అమ్మ అడుగుతుంది, ఆ రాముడు నాకన్నా ప్రీతిగా రాముని పట్ల ఉండేటటువంటి వారు ఎవ్వరూ లేరు, రామునికి నా యందు అంత అపారమైనటువంటి ప్రీతి, నేను కనపడలేదని రామచంద్రమూర్తి తన యొక్క విహిత కర్మాచరణము చేయడంలో ఏమైనా లోపం చేస్తున్నాడా? అక్కడ అయోధ్యలో ఉన్నటువంటి కౌసల్య సుమిత్ర కైకేయాదులు భరత శత్రుఘ్నులు రాముని విడిచిపెట్టి ఉండకుండా నీడలా అనువర్తించేటటువంటి స్వభావం ఉన్నటువంటి లక్ష్మణమూర్తి అందరూ కుశలమా? ఖచ్చితంగా శాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ అని ఆ తల్లి ఎంత చిత్రమైన మాట అడుగుతుందంటే, కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే. ఇది సీతమ్మ తల్లి యొక్క ప్రశ్న అంటే ఎంత గొప్పగా అడుగుతుందో చూడండి. అమ్మవారు రామచంద్రమూర్తి మహావీరుడు, ఆయనకి సామదాన భేద దండోపాయములు తెలుసు, నిరంతరం కావలసినటువంటి స్నేహితుల్ని చుట్టూ చేర్చుకుంటున్నాడా? అలా చేర్చుకుంటూ కేవలము తన పౌరుషమునందు మాత్రమే విశ్వాసమును పెట్టుకున్నాడా, లేక పరమేశ్వరుని యందు కూడా విశ్వాసం పెట్టుకున్నాడా? కేవలం భగవానుని యందు మాత్రమే పూనిక పెట్టి తాను చేయవలసినటువంటి పని చెయ్యకుండా ఉండడము దోషమే. తనకి పౌరుషమున్నది నేను చెయ్యగలననేటటువంటి అతిశయము చేత పరమేశ్వరుని యందు విశ్వాసము లేకుండా ఉండడము దోషమే. అలా కాకుండా తన ప్రయత్నము తాను చేస్తూ భగవంతుని యందు విశ్వాసంతో వర్తిస్తున్నాడా? రాముని యందు ఈ గుణంలో ఏ విధమైనటువంటి తొట్రుపాటు కలగలేదు కదా. హనుమా, నీ వలన ఆ మాట వినాలని ఉంది, నాకు తెలియచేయవలసింది అందమ్మ. హనుమ ఎంతో ప్రీతి చెందినటువంటి వారై శిరస్యంజలిమాధాయ హనుమాన్ మరుతత్మజ. ఆ స్వామి వినయం చూడండి, ఇంత కృత్యాన్ని సాధించినటువంటి వారు అమ్మతో మాట్లాడవలసినటువంటి సందర్భం వస్తే శిరస్యంజలిమాధాయ అమ్మవారికి అంజలి ఘటించి శిరస్సు పైన చేతులు పెట్టి నమస్కారం చేస్తూ, అంటే తన శిరస్సు మీద చేతులుంచుకుని అంజలి ఘటించి నమస్కరిస్తూ వాక్యం ఉత్తరమబ్రవీత్ ఈ విధంగా సమాధానం చెప్పారట. అమ్మా, రాముడు బ్రహ్మాస్త్రం ఎరిగినటువంటి వాడమ్మా, ఈ సమస్త భూమిని కూడా సృష్టించగలిగిన వాడు, బ్రహ్మాండములను సృజించగలిగిన వాడు, నిర్వహించగలిగిన వాడు, లయం చేయగలిగినటువంటి వాడు, సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తి కుశలంగా ఉన్నాడమ్మా. కానీ నిత్యం ధ్యానపరో రామో నిత్యం శోకపరాయణ నైవ దంశాన్న మశకాన్న కీటాన్న సరీసృపాన్ అంటారు. ఇది అమ్మకి కావలసినటువంటి సమాధానం. అవతల వారి హృదయాన్ని గుర్తిరిగి అడిగిన దానికి సక్రమమైనటువంటి జవాబు చెప్పగలిగినటువంటి వాక్కు యొక్క స్థితి హనుమ పాదములు పట్టుకుంటే వస్తుంది. ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో చూడండి. నాకన్నా ప్రీతి కలిగినటువంటి వారు రామచంద్రమూర్తికి వేరొకరు లేరు, నా ఎంతంత ప్రీతి, నేను పక్కన లేకపోవడం వల్ల రాముడు విహిత కర్మాచరణమునందు ఏమైనా వైక్లభ్యమును పొందాడా అని అడిగిందమ్మ. అలాగని అమ్మ రాముడు సంతోషంగా ఉన్నాడమ్మా అంటే నీ యందు ప్రీతి ఆయనకి అంత లేదమ్మా అన్న సమాధానం కలగకూడదు. ఎంత గొప్పగా చెప్పారంటే అమ్మ రాముడు మద్యపానం చెయ్యట్లేదమ్మా, క్షత్రియుడై ఆయన మద్యపానం చెయ్యొచ్చు కానీ మద్యమును సేవించట్లేదు, మాంసాహారమును ముట్టట్లేదు, కేవలము మహర్షులు తిన్నట్టుగా కందమూలములను భుజిస్తూ రాముడు ఒక చెట్టు మూల కూర్చుని ఉండగా నిత్యం ధ్యానపరో రామో నీ గురించే ఆలోచిస్తూ ఉంటాడమ్మా, నిత్యం శోకపరాయణ నీ గురించి శోకిస్తూ ఉంటాడాయన, నైవ దంశాన్న మశకాన్న కీటాన్న సరీసృపాం ఆయన మించి పాములే పాకినా ఈగలు వాలినా దోమలు కుట్టినా విషపు పురుగులు పాకినా రాముడికి తెలియట్లేదమ్మా, అంతగా నిన్ను ప్రేమించి నీయందు మనస్సు పెట్టుకుని ఉన్నాడమ్మా అంటారు. ఒక భర్తకి ఉండవలసినటువంటి లక్షణం ఏమిటో ఇవాళ చూపిస్తున్నారు రాముడు మహావీరుడు. వశిష్ఠ విశ్వామిత్రాదుల చేత శిక్షింపబడినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు అయినప్పటికీ తన భార్య యందు అపారమైన ప్రేమ కలిగి ఆ భార్య యందు మనస్సు ఉంచుకుని ఉండడం నరుడికి ఉండవలసినటువంటి లక్షణం. దాన్ని ఇవాళ రామచంద్రమూర్తి ఎలా ప్రవర్తిస్తున్నారో చూపిస్తారు. నిజంగా కూడా ఆ కిష్కింధకాండలో చెప్తారు, సతాం పుష్కరిణీం గత్వా పద్మోత్పజుషాకులాం రామ సౌమిత్ర సహితో విలలా పాకులేంద్రియ అన్నారు. రాముడు ఒకనాడు విశేషమైనటువంటి సరోవరం ఉంది, ఆ సరోవరం దగ్గరికి వెళ్ళాడు. అందులో అరవిరిసినటువంటి పద్మములు కనపడ్డాయి. ఆ పద్మములను చూడగానే కన్నుల వెంట నీరు కారుస్తూ శోకిస్తున్నాడు. శోకిస్తుంటే ఆనాడు అడిగాడు లక్ష్మణుడు, అన్నయ్య దేనికి శోకిస్తున్నావు అన్నాడు. నాకు ఈ సరోవరాన్ని సరోవరంలో పద్మాల్ని చూస్తుంటే మీ వదిన ముఖం గుర్తుకొస్తోందిరా, అందుకు ఏడుస్తున్నానన్నాడు. అక్కడి నుంచి బయలుదేరారు, తిరిగి వస్తున్నారు. వస్తుంటే ఇలాగే సాయంకాలం మబ్బు వేసింది, వాన పడుతోంది. మగనెమలి సంతోషంతో నాట్యం చేస్తోంది. మగనెమలి కంటి వెంట పడేటటువంటి కన్నీటి చుక్కలోంచి గర్భోత్పత్తి జరుగుతుంది ఆడనెమలికి. అందుకని ఆడనెమలి ఆ మగనెమలి చుట్టూ తిరుగుతూ ఆడుతోంది. ఇది చూశారు రామచంద్రమూర్తి, ఆగిపోయారు. ఒక్కసారి ఆగిపోయి అంటారు, అవునులే నువ్వు ఎందుకు ఆడవు, ఆడతావు మగనెమలివి, ఎందుకని మయూరస్య వనే నూనం రక్షసాన హృతాప్రియ తస్యాన్ నృత్యతి రమ్యేషు వనేషు సహకాంతయ, మీ ఆవి రావణాసురుడు ఎత్తుకుపోలేదుగా, అందుకు నువ్వు ఇంత సంతోషంగా ఆడుతున్నావు ఆడు అంటారు. అంటే ఏది చూసినా తన భార్య జ్ఞాపకానికి రావడం, తన భార్య పక్కన లేదు కాబట్టి మనస్సు పెడద్రోవ పట్టకపోవడం ఏకపత్ని వ్రతం. ఈ ఏకపత్ని వ్రతం అంటే ఏమిటో రామచంద్రమూర్తి యొక్క శీలంలో ఆవిష్కరిస్తారు. అటువంటి వాడు అయ్యున్నాడమ్మా రాముడు. కానీ అమ్మా నువ్వు బెంగ పెట్టుకోకు, హనుమ మాటలంటే చూడండి ఎంత గొప్పగా ఉంటాయో. వానరములు సాధారణముగా పర్వతముల మీద తిరుగుతూ ఉంటాయి. అందుకని ఆయన ఇవ్వాలంటారు, అమ్మా మలయేన చ వింధ్యేన మీరునా మందరేణ చ దుర్ధరేణ చ తే దేవి శపే మూలఫలేషు చ అంటారమ్మా. నేను ఇవాళ ఒట్టు పెడుతున్నాను, మలయ పర్వతం మీదొట్టు, మీరు పర్వతం మీదొట్టు, వింధ్య పర్వతం మీదొట్టు, దుర్ధర పర్వతం మీదొట్టు, నేను తినేటటువంటి కందమూలముల మీద ఒట్టు. దేని మీద ఒట్టు పెట్టారో చూడండి, వాళ్ళ మీద వీళ్ళ మీద కాదు, తను తినే అన్నం ఏదుందో ఆ అన్నం మీద ఒట్టు అన్నారు. దేని గురించిట అమ్మ, రాముడు వచ్చి తీరుతాడమ్మా. ఇది రామచంద్రమూర్తి యొక్క పౌరుష పరాక్రమముల యందు హనుమకున్నటువంటి పూనిక. ఆయన వస్తారు, వచ్చి తొందరలో, తల్లి నువ్వు క్షిప్రం ద్రక్ష్యసి వైదేహి రామం ప్రశ్రవణేగిరవు, తొందరలో నువ్వు రామచంద్రమూర్తిని ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్నవాడిని చూస్తావు. ఎలా ఉంటాడు రాముడు ప్రశ్రవణ పర్వతం మీద కూర్చుని ఉన్నప్పుడు? రావణాసురుడికి ఎలా కనపడుతున్నాడు? ఒక రాజ్యహీనుడిగా చూస్తున్నాడు. హనుమ అంటారు శతక్రతుమివాసీనం నాగరాజస్యమూర్ధని అంటారు. ఇంద్రుడు శతక్రతువులు అనగా 100 క్రతువులు చేసినటువంటి ఇంద్రుడు ఆ ఐరావతము యొక్క కుంభస్థలం మీద కూర్చున్న మూర్తి యొక్క పాదార విందముల యందు నిన్ను సమర్పించి తీరుతాను అమ్మ, తొందరలో నీకు పట్టాభిషేకం అవుతుంది, నువ్వు సింహాసనం మీద కూర్చుంటావు, రామచంద్రమూర్తితో కలిసి జీవిస్తావు, అమ్మ నువ్వు బెంగ పెట్టుకోకమ్మా అని అమ్మకి ఊరట కలిగేటటువంటి మాటలు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత అమ్మ ఎంతో సంతోషించిందిట. సంతోషించి అమ్మ అంది, నాయన నాకు 12 నెలలు గడువు ఇచ్చాడు రావణుడు, 10 నెలలు గడిచిపోయాయి, ఇంకా 2 నెలలున్నాయి, నేను 1 నెల మాత్రమే ప్రాణములతో ఉంటాను. మాటలంటే ఏమిటో సీతారాముల్ని చూసి నేర్చుకోవాలి. ఆవిడంది, నేను ఎన్నడో ప్రాణములు విడిచిపెట్టేద్దును, రాముణ్ణి విడిచి ఉండలేక, కానీ నేను ఎందుకు ప్రాణములతో ఉన్నానో తెలుసా, ఏదో ఒకనాడు నేను లంకాపట్టణంలో ఉన్నానని తెలుసుకున్నటువంటి రామచంద్రమూర్తి రావణ సంహారం చేసి నన్ను పొందడం కోసమని కాంచన లంకకి వస్తాడు. వచ్చిన నాడు నేను లేను ప్రాణములు విడిచిపెట్టానని తెలుసుకున్ననాడు రామచంద్రమూర్తి ఉండలేక తాను ప్రాణములు విడిచిపెడతాడు. రాముడు ప్రాణములు విడిచిపెట్టడానికి హేతువు నేను కాకూడదని నేను ప్రాణములతో నిలబడి ఉన్నాను. అందుకని కేవలం ఒక్క నెల మాత్రమే నేను ప్రాణములతో ఉంటాను. ఈ నెలలోగా నీ వాక్కు యొక్క సమర్థతని ఉపయోగించి రాముడు వచ్చేటట్టుగా చేసేటటువంటి పూచి నీది అని అమ్మ హనుమకి చెప్తే హనుమ ఎంతో సంతోషించిన వారై అంటారు, అమ్మ ఎందుకమ్మా ఒక నెలపాటు ఉండడం, నీకేం బెంగలేదు తల్లి, ఇప్పుడే వచ్చి నా మూపున కూర్చో, నిన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి ఆ ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క పాదార విందముల యందు నిన్ను సమర్పిస్తాను. ఆ తీసుకెళ్లడం నిన్ను ఎలా తీసుకెడతానో తెలుసా అమ్మా, అది ఆ మాట్లాడడంలో ఉన్నటువంటి నేర్పు చూడండి హనుమది, హవ్యంహుతమివానలా అంటారు. నిన్ను తీసుకెళ్లడంలో అగ్నిహోత్రంలో దేవతల్ని పిలుస్తాం, పిలిచి దేవతలకు ఏదైనా హవిస్ ఇచ్చేటప్పుడు అగ్నిహోత్రంలోకి సమర్పిస్తాం. ఏదో శ్రీ పరమేశ్వర స్వాహ అంటాం, లేకపోతే శ్రీ నారాయణ స్వాహ అంటాం అని హవ్యాన్ని తీసుకెళ్లి అగ్నిహోత్రంలో వేస్తాం. అగ్నిహోత్రుడు హవ్యవాహనుడై ఇది పట్టుకెళ్ళి దేవతలకు ఇస్తాడు. కానీ అగ్నిహోత్రము చేత స్పృశింపబడినటువంటి హవ్యము పరమేశ్వరుడికి చెందడంలో మరింత పవిత్రమవుతుంది కానీ అపవిత్రమవదు. అలా అమ్మ నిన్ను ఎలా తీసుకెడతానో తెలుసా, నువ్వు నా మూపున కూర్చున్నప్పుడు నేను అగ్నిహోత్రుడు దేవతలకి హవ్యం తీసుకెళ్ళినట్టు తీసుకెడతాను. అంటే నువ్వొచ్చి నన్ను స్పృశించి నా మూపున కూర్చోవడంలో నీకు అపవిత్రత ఉండదు, నాకు అపవిత్రత ఉండదు అన్న మాట చెప్పడానికి ఎంత అందమైనటువంటి ఉపమానాన్ని ప్రయోగించారో చూడండి. ఇది హనుమ యొక్క నేర్పరితనం. అంటే ఆ సందర్భంలో ఆ మాట మాట్లాడడంలో ఇంతకన్నా పవిత్రమైనటువంటి వాక్కుని ఉపయోగించగలిగిన వాడు ఎవరుంటారు? ఇది హనుమ యొక్క గొప్పతనం. అంటే అమ్మవారంది, నాయన నీ వానర బుద్ధి బయట పెట్టుకున్నావోయ్, ఎందుకని అప్పటికి స్వామి చాలా చిన్న స్వరూపాన్ని పిండి వృషధంశక మాత్ర సన్బభూవాద్భుత దర్శన అని చిన్న స్వరూపాన్ని పొందినటువంటి వారే పిల్లి పిల్లంతున్నారు. నీ స్వరూపమే ఒక పిల్లి పిల్లంతుందా, మళ్ళీ దానికి ఓ భుజమా, ఆ భుజం మీద నేనా, నన్ను తీసుకెడతావా, నీ చపల బుద్ధి బయట పెట్టుకున్నావోయ్ అని ఒక నవ్వు నవ్విందిట అమ్మవారు. ఆయన బ్రహ్మచారి, మహాపండితుడు, పైగా ఇంతకుముందు ఎన్నడూ ఒక స్త్రీ చేత అధిక్షేపింపబడి ఎరుగునటువంటి వారు, అపారమైనటువంటి శౌర్య పరాక్రమములు కలిగినటువంటి వారు భీమ విక్రముడు. అటువంటి వాడు అమ్మ నవ్వేటప్పటికీ కొంచెం బాధ కలిగిందిట. అమ్మ నా స్వరూపం అంటే ఇంతే అనుకుంటున్నావా, చూడమ్మా నా స్వరూపం ఏమిటో చూపిస్తానన్నారు. మిరుమందర శంకాశౌభౌ దీప్తానల ప్రభ అగ్రత వ్యవతస్తేచ సీతాయా వనరోత్తమ. స్వామి తన యొక్క స్వరూపాన్ని పెంచారట. పెంచేసరికి మేరుపర్వత శిఖరములు ఎంతెత్తుంటాయో అంతెత్తు పెరిగిపోయారు. తీవ్రమైనటువంటి వాడి కలిగినటువంటి వజ్రముల వంటి దంష్ట్రలు, మిరిసిపోతున్నటువంటి కోరలు, భయంకరమైనటువంటి ఎర్రని కాంతితో కూడినటువంటి ముఖమండలము, వీర్య పరాక్రమములను పుంజుకుని బలిసినటువంటి తొడలు, ఆ పిక్కలు, పెద్ద పెద్ద పాదములతోటి స్వామి నిలబడేటప్పటికీ పరిఘల వంటి భుజములతో అమ్మ ఆశ్చర్యపోయిందిట. నాయనా నేను అన్నాను కానీ నాకు తెలుసురా, నువ్వు తప్ప ఎవరు వానరులలో బయలుదేరి 100 యోజనముల సముద్రాన్ని గడచి ఈవలకి ఒడ్డుకి రాగలిగినటువంటి వారు నీవు తప్ప వేరొకరు లేరు. నీకుంది పౌరుషం, ఇంతటి తీవ్రమైనటువంటి గమనశక్తి ఒక్క గరుత్మంతుడికి ఉంది, మూడవ వారు వాయుదేవుడికి ఉంది. నువ్వు ఇంతటి వాడివని నాకు తెలుసు నాయన, కానీ నీతో నేను రావడానికి నాకు కొన్ని అభ్యంతరములు ఉన్నాయి. ఒకటి, నేను నీతో వచ్చినప్పుడు నువ్వు నన్ను సముద్ర మార్గం మీద తీసుకుని వెడుతున్నప్పుడు రాక్షసులు చూచి పెద్ద పెద్ద కేకలు వేసి నీతో యుద్ధం చేసినప్పుడు జయాపజయములు విధి నిర్ణీతములు కనుక ఆ యుద్ధ సమయంలో నేను జారి సముద్రంలో పడిపోవచ్చు. లేదా ఒకవేళ నువ్వు నన్ను తీసుకుని వెళ్ళినప్పుడు రామచంద్రమూర్తికి అపఖ్యాతి వస్తుంది. ఇందుచేత రాముడు లేని సమయం చూసి రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించాడు, రావణాసురుడు ప్రమదావనంలో లేని సమయం చూసి రామచంద్రమూర్తి హనుమ ద్వారా సీతమ్మను అపహరించి తన దగ్గరికి తీసుకుపోయారు. రాముడికి రావణుడికి తేడా ఏమిటి? అందుకని నేను రాను. అన్నిటినీ మించి బలవత్తరమైనటువంటి కారణము వేరొకటి ఉంది. ఏమిటది? భర్తుభక్తిం పురస్కృత్య రామ ధన్యస్య వానరా. నేను భర్త యందు అపారమైనటువంటి భక్తి కలిగి ఉన్నదాన్ని, మహాపతివ్రతని. ఆ కారణం చేత స్పృహలో ఉండి తెలిసి తెలిసి నాకు నేనుగా పరపురుషుణ్ణి స్పృశించను. భర్తృభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానర నా స్పృశామి శరీరంతో పుంసో వనర పుంగవా. నేను మాత్రం ముట్టుకోను. ఏమమ్మా, మరి ఆనాడు రావణాసురుడు అరణ్యకాండలో జుత్తు పట్టి ఈడ్చుకుని వచ్చి నిన్ను తన తొడ మీద కూర్చోపెట్టి అణచి తెచ్చాడే, మరి ఆనాడు ఎలా ముట్టుకున్నావమ్మా రావణాసురుణ్ణి అని నువ్వు అడగచ్చు. ఆనాడు నాకు బాహ్య స్మృతి లేదు. నేను హా రామ హా లక్ష్మణ అని కేకలు వేస్తూ స్పృహని కోల్పోయినటువంటి సమయంలో రావణుడు తీసుకొచ్చాడు. ఈనాడు స్మృతిలో ఉండి నాంత నేనుగా పరపురుషుణ్ణి స్పృశించి మాత్రం నేను రానంది. అంటే హనుమ అన్నారు, యుక్త రూపం స్వయాదేవి భాషితం శుభదర్శనం సదృశం స్త్రీ స్వరూపస్య సాధ్వీ వినయస్య చ. అమ్మా, ఈ మాట అనడం నీకు చెల్లిందమ్మా, ఎవరనగలరు? పరాయివాడి పంచన ఉండి 10 నెలల నుంచి కట్టిన పట్టుపుట్టమును మార్చకుండా కట్టుకుని ఏకవేణి ధరాశయ్యాం ధ్యానం మలినమంబరం అని ఉపవాసం చేస్తూ భూమి మీద పడుకుని ఉన్నటువంటి తల్లివి ఈనాడు నేను వచ్చి తీసుకుని వెడతానన్నా సరే మహాపతివ్రతమైనటువంటి కారణం చేత నీ అంత నీవుగా వేరొక పురుషుణ్ణి స్పృశించి రానని, కేవలం రాముడే వచ్చి నిన్ను తీసుకెళ్లాలని పూనిక వహించి ఉండడంలో నీ పాతివ్రత్యమేమిటో తెలుస్తోందమ్మా అన్నారు. ఎందుచేత ఈ శ్లోకంలో ఒక గొప్ప రహస్యం ఉంది. రావణాసురుడు నిహతుడవుతున్నాడు. ఒక్కొక్క మాట మాట్లాడడంలో తన మృత్యువుని తాను కౌగిలించుకుంటున్నాడు. తన మాటలు సీతమ్మ తల్లితో మాట్లాడడం వల్ల ఎందుకు మృత్యువు వైపు గడుతున్నాడు? ఆవిడ మహాపతివ్రత కనుక. ఆవిడ మహాపతివ్రత అన్న విషయం ఇప్పటి వరకు ఆవిడికి అవకాశం లేదు కనుక అక్కడ ఉండిపోయింది. అవకాశం ఉంటే సీతమ్మ వెళ్ళేదా వెళ్ళేది కాదా నిరూపింపబడాలి. సుందరకాండలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? సుందరకాండలో ఏ పాత్ర గొప్పతనాన్ని కూడా తనంత తాను నిరూపించుకోవడం ఒకటి, ఆయా సందర్భముల చేత నిరూపించి చూపించడం రెండవది. పతివ్రత మహాభాగ ఛాయేవానుగత సదా అన్నాడు జనక మహర్షి. సీతమ్మ తల్లి మహాపతివ్రత నిరూపింపబడాలి. ఎలా నిరూపింపబడాలి? ఆ సమయంలో ఇంతకన్నా మహోపకారం లేదు. అవతల రావణాసురుడు అన్ని మాటలు మాట్లాడుతుంటే రాక్షస స్త్రీలు ఆవిడ జీవించి ఉండగా ఆవిడ్ని సంహరించి ముక్కలు వేసుకు తినేస్తామంటుంటే అటువంటి సమయంలో ఒక మహావీరుడు వచ్చి అమ్మా నా మూపున కూర్చోమ్మా నిన్ను తీసుకెళ్ళిపోతానంటే వేరొకరైతే ఎగిరి గంతేసి ఆయన మూపున కూర్చోవాలి. పైగా ఆయన ఇటువంటి మాట అన్నారు, అమ్మా నిన్ను తీసుకెళ్లేటప్పుడు అలా ఇలా తీసుకెళ్ళనమ్మా, హవ్యంహూతం ఇవానల అగ్నిహోత్రం, అగ్నిహోత్రమునందు వ్రేల్చినటువంటి హవ్యము దేవతలకి తీసుకెళ్లబడినట్టుగా హవ్యవాహనుడు తీసుకెళ్లినట్టు తీసుకెళ్తానన్నారు. అయినా తల్లి రాముడే రావాలి, నన్ను తీసుకెళ్ళాలి, కానీ పరపురుషుణ్ణి స్పృశించన. ఇది అమ్మవారి యొక్క మహాపాతివ్రత్యాన్ని సూచిస్తోంది. అటువంటి మహాపతివ్రతని చూడకూడని చూడు చూసినటువంటి రావణుని యొక్క పతనాన్ని చూపిస్తోంది. అందుకనేది సుందరకాండ. సరే ఈ మాట అన్నారు అని అమ్మతో అన్నారు, అమ్మ నువ్వు రాకపోతే సరే పోనీ ఒక అభిజ్ఞానం ఏమైనా ఇస్తావా అన్నారు. అభిజ్ఞానం అంటే గుర్తు అని ఒక అర్థం, అభిజ్ఞానము అంటే నీ మనస్సు ఎందు జ్ఞాపకం పెట్టుకో అని ఒక గుర్తు. అభిజ్ఞానం అంటే ఏమివ్వాలండి అమ్మ? అసలు ఆయన ఉంగరం పంపించారు, అమ్మవారు ఏమివ్వాలి? అసలు నిజానికి రామచంద్రమూర్తి అరణ్యవాసమునకు వచ్చినప్పుడు ఆయన దగ్గర ఏ విధమైనటువంటి ఆభరణములు లేవు. సరే ఏదో ఇద్దరు ఆట ఆడుకుంటున్నప్పుడు సీతమ్మ తల్లి దగ్గర ఉన్నటువంటి ఉంగరం రామచంద్రమూర్తి దగ్గరికి చేరింది, ఆ ఉంగరాన్ని ఇప్పుడు పంపించింది ఆవిడ జగన్మాత కనుక ఆవిడ అరణ్యకాండలోనే చెప్పేసింది. ఎన్ని నెలలు ఎక్కడెక్కడుండాలో ఎప్పుడు రాక్షస సంహారం అవుతుందో కూడా రహస్యంగా చెప్పేసింది. రాముడు సీతమ్మ తల్లిది నువ్వు అరణ్యవాసానికి రావద్దన్నప్పుడు కూడా ఆవిడ చెప్పేసింది, నన్ను రావద్దంటావేమిటో, నేను రావకపోతే అసలు రావణాసుర సంహారం ఎలా అవుతుంది? అహంగమిష్యామి వనంసు దుర్గమం మృగాయుతం వానర వారణయుర్యుతం అహం నివశ్యామి యథాపితుర్గృహే తవైవ పాదా యుపగృహ్య సంయుత అని చెప్పేసింది. మన ఇద్దరం కలిసి అడవికి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఒక మృగం కారణంగా మన ఇద్దరం విడిపోవాలి, 12 నెలల పాటు నేను తండ్రి ఇంట్లో ఉన్నట్టుగా ఒక రాక్షసుడి ప్రమదావనములో నీ పాదములను లోపల ధ్యానం చేస్తూ ఉండాలి, ఒక వానరము చేత మనిద్దరం కలపబడాలి, రావణ సంహారము జరగాలి అని అమ్మవారు ఈనాడో చెప్పేసింది. ఆవిడ జగన్మాత, ఆవిడికి భూత భవిష్యత్ వర్తమాన కాలములు అన్నీ తెలుసు. అటువంటి తల్లి కనుక తనకి పంపబడవలసినటువంటి ఉంగరాన్ని వారిద్దరూ విడిపోయే ముందే రామచంద్రమూర్తి చెంతకు చేర్చింది. అటువంటి తల్లి ఇవాళ రాముడికి ఏదైనా అభిజ్ఞానం ఇయ్యమ్మా అంటే తన దగ్గర ఆభరణములన్నీ ఉన్నాయి. ఎందుచేత తను అరణ్యవాసమునకు బయలుదేరేటప్పుడు దశరథ మహారాజు గారు 14 సంవత్సరములు కట్టిన పట్టుబట్ట కట్టకుండా కట్టుకోవడానికి ఎన్ని పట్టుపుట్టములు కావాలో అన్ని పట్టుపుట్టములు అన్ని ఆభరణములు ఇచ్చి పంపించారు. ఆభరణములన్నీ తన దగ్గర ఉన్నాయి. పైగా శిశుపావృక్షపు కొమ్మలకి కట్టింది అమ్మ. కొన్ని కొన్ని భర్త పక్కన లేనప్పుడు ధరించకూడని ఆభరణములు ఉన్నాయి, వాటిని తీసి కొమ్మలకి తగల్చింది. అటువంటి అప్పుడు అందులో ఏదైనా ఆభరణాన్ని పంపడం మానేసి ఇక్కడ ఒక అభిజ్ఞానము ఉంది, నేను ఒక గుర్తు చెప్తున్నాను అంది. అభిజ్ఞానము అంటే ఇది నీ మనస్సులో జ్ఞాపకం పెట్టుకో. అమ్మ ఇవాళ రాముడికి పంపిస్తోంది, సమస్త జీవకోటికి ఇవాళ అమ్మ ఒక ఉపదేశం చేస్తోంది. అందుకని సుందరకాండ అమ్మవారు మనం బ్రతకడానికి ఒక మార్గాన్ని నేర్పుతోంది. ఇందులో ఆ తల్లంది ఒకనొకనాడు చిత్రకూట పర్వత శిఖరము మీద మేముండగా ఈశాన్య దిక్కున ఉన్నటువంటి ఉపవనములలో విహరించి అలిసిపోయినటువంటి నేను మాంసపు ముక్కలని ఒరుగులుగా ఎండపెట్టి చెట్టు కింద కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క తొడ మీద తలపెట్టి నిద్రపోతున్నాను. ఆ నిద్రపోవడానికి ఉపక్రమిస్తున్నటువంటి సమయంలో ఎక్కడ నుంచో ఒక కాకి వచ్చి అక్కడ ఉన్న ఎండు మాంసపు ముక్కలని తినడానికి ప్రయత్నం చేసింది. ఆ కాకి కాకాసురుడు, వాడు ఇంద్రుని యొక్క కుమారుడు. చిత్రం ఏమిటంటే అప్పటికి చాలా సంవత్సరములు గడిచిపోయాయి, ఇంకా అరణ్యవాసం పూర్తయిపోతోంది. తండ్రి మరణించాడు, రాముడికి కోపం రాలేదు. రాజ్యం పోయింది, కోపం రాలేదు. ఆఖరికి తను నమ్ముకున్న స్నేహితుడు జటాయువు మరణించాడు, కోపం రాలేదు. ఏమి చేస్తే సీతమ్మ, ఏమి చేస్తే రామచంద్రమూర్తికి ఆగ్రహం వస్తుంది చూడాలనుకున్నారు దేవతలు. ఏది చేస్తే రాముడు తొందరగా ఆగ్రహించి రావణ సంహారం చేస్తాడు, ఆ పని రావణుడితో చేయించాలి. అందుకోసమని అప్పటి వరకు ఎన్ని దుఃఖములు వచ్చినా రాముడు తన స్వస్థితి నుంచి జారట్లేదు. అందుకని ఇంద్రుని కుమారుడు కాకాసురుడిగా వచ్చి ఆ ఎండపెట్టినటువంటి ఉరుగులు తింటున్నాడు. తింటుంటే అమ్మ అక్కడ ఉన్న మట్టి బిడ్డను ఒక దాన్ని తీసి కాకి మీద విసిరింది. విసిరితే ఆ కాకి తప్పుకుని ఎగిరి వచ్చి అమ్మవారి వక్షస్థలం మీద వాలి తన వాడి ముక్కుతో గాడవేసింది. అమ్మ చర్మము తెగి రక్తం కారుతోంది. గుండెలలో ఉన్నటువంటి మాంసపు ముక్క పీక్కు తింది కాకి. తింటే అమ్మవారికి కన్నుల వెంట నీరొచ్చింది. ఆ కాకిని తోలి తన మొలన ఉన్నటువంటి బంగారు ఆభరణాన్ని వడ్డాణాన్ని ఆ మొలనూలు తీసి కాకి మీద విసిరింది. ఇదంతా చూస్తున్నాడు రాముడు. పైగా చూసినవాడు నవ్వాడు. సీత, కాకి మీద మొలనూలు విసిరావా అన్నాడు. అమ్మవారు నవ్వింది, నిద్రపోయింది. ఆవిడ నిద్రపోతుండగా కాకి రాలేదు. కొంతసేపటికి సీతమ్మ తల్లికి తెలివచ్చింది. సీతమ్మ తల్లికి తెలివచ్చి ఆవిడ చెట్టు కింద కూర్చుంది. రాముడు అమ్మవారి తొడ మీద తలపెట్టుకుని నిద్రపోతున్నాడు. సతత్ర పునరేవాధ వాయుసస్య ఉపాగమత్. మళ్ళీ వచ్చింది కాకి. వచ్చి సీతమ్మ తల్లి యొక్క వక్షస్థలం మీద వాలి మళ్ళీ తన ముక్కుతో గాడవేసింది. నిత్తురు కిందకి కారిపోతోంది. అమ్మవారి కన్నుల వెంట నీరు కారిపోతోంది. ఆవిడ ఆ గుండెలలో ఉన్న మాంసాన్ని పీక్కు తింటోంది కాకి. అమ్మ కేకలు వెయ్యొచ్చు, కాకిని కొట్టచ్చు, కొట్టలేదుట ఆవిడ. దేని కొరకు? తన ఒడిలో రామచంద్రమూర్తి నిద్రపోతున్నారు. తను గట్టిగా కదిలినా కేక వేసినా కాకి పీట్ల ప్రతీకార వాంఛతో ప్రవర్తించినా రాముడు నిద్ర మేల్కొంటాడు. అందుకని ఆయన నిద్రకు భంగము కలగకూడదని అమ్మ కదలలేదట. కానీ ఈ గుండెల నుంచి కారినటువంటి రక్తము వెళ్ళి రామచంద్రమూర్తి యొక్క నుదుటి మీద పడింది. పడగానే రాముడికి ఒక్కసారి తెలివొచ్చింది. లేచాడు. లేచి నుదుటి మీద ఇలా తడుముకుని చూశాడు. చేతికి రక్తం అంటుకుంది. వారి గుండెల్లోంచి రక్తం కారుతోంది. ఒక్కసారి చూశాడు అటువైపు. కాకి కాళ్ళకి రక్తం అంటుకునుంది. మాంసపు ముక్క కాకి తింటోంది. చూశాడు. చూసి వెంటనే కక్రీడతి సరోషేణ పంచవక్త్రేణ భోగిన వీక్షమాణ స్తతస్తంభై వాయుసం సముదైక్షత. నిద్ర నుంచి లేచి తన నుదుటి మీద పడినటువంటి రక్తము తన భార్య రక్తమే అని గుర్తుపట్టిన రాముడు సీతమ్మ ఎవరో బయట పెట్టేశాడు గభాలన. ఇక్కడ వచ్చేసింది రాముడి నోటి వెంట. ఎవరురా ఐదు తలల పాముతో చలగాటమాడినవాడు అన్నాడు. ఇది చాలా చిత్రమైన మాట. తన భార్య ఐదు తలల పామా? తమ భార్య ఐదు తలల పాము అయితే ఆవిడ ఒళ్ళు ఆయన తల పెట్టుకుని నిద్రపోయాడా? భార్య తన నిద్రకి భంగం ఏర్పడుతుందని ఓర్మి వహించి గుండెల వెంట రక్తం కారుతున్నా కదలకుండా కూర్చున్నటువంటి భార్యని ఐదు తలల పావుతో భర్త పోల్చచ్చా? ఎంత ఓర్మి కలిగిన దాని అనాలా? ఎవడురా ఐదు తలల పాముతో చెలగాటమాడిన వాడు అనాలా? ఐదు తలల పామే అయితే ఒక దిక్కుమాలిన కాకి వచ్చి పొడిస్తే పాము ఊరుకుంటుందా? తిరగబడి కాటు వెయ్యద్దు? వెయ్యని అమ్మ ఐదు తలల పామా? మరి ఎందుకన్నారు ఈ మాట రామచంద్రమూర్తి? ఇది అమ్మ పంపుతున్న అభిజ్ఞానం, ఇది జ్ఞాపకం పెట్టుకో. ఇది రాముడికి పంపిస్తున్నట్టు గుర్తు, ఇది మీరు గుర్తు పెట్టుకోండి అని మనకి చెప్తోంది. ఎవరి ఈ ఐదు తలల పాము? ముక్తా విద్రుమ హేమ నీల ధవళ ఛాయైర్ ముఖైస్త్రీక్షణై యుక్తామిందు నిబద్ధ రత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదా భయాంకుశ కషా శుభ్రం కపాలం శుభాం అని ఏ పంచముఖ గాయత్రీ స్వరూపాన్ని సంధ్యావందన సమయంలో మనం ఆరాధన చేస్తామో ఆ పంచముఖ గాయత్రి అమ్మవారు నిన్నటి రోజున త్రిజటకి కనపడింది అలాగా సావిత్రి స్వరూపంగా సీతమ్మ తల్లి, ఆ సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి నారాయణ స్వరూపంగా రామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. ఇవాళ రాముడే ప్రకటంగా చెప్పేస్తున్నాడు ఈవిడ గాయత్రి స్వరూపం, పంచముఖ గాయత్రి. ఈ గాయత్రి యొక్క అంశ చేత సమస్త ప్రపంచములు వర్ధిల్లుతున్నాయి, ఆవిడ అనుగ్రహ దృష్టి చేత లోకములు పోషింపబడుతున్నాయి. అందుచేత ఇంత ఓర్పు కలిగిన తల్లి జగజ్జనని. అటువంటి అమ్మతో ఆట ఆడిన వాడెవడు రా అన్నారు రామచంద్రమూర్తి. అన్నారు ఆ మాట, ఆ కాకిని చూశారు, గుర్తుపట్టారు కాళ్ళకున్నటువంటి రక్తం చేత. తను కూర్చున్నటువంటి దర్భాసనం నుంచి ఒక దర్భ బయటికి తీశారు, తీసి దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టారు. అస్త్రప్రయోగానికి చేతిలో కోదండం అక్కర్లేదు, దేని మీదైనా దాన్ని అభిమంత్రించవచ్చు. అభిమంత్రించి విడిచిపెట్టారు. వెనక బ్రహ్మాస్త్రం వెడుతోంది, ముందు కాకి వెడుతోంది. ఏమండి, ఒక కాకి పరిగెడుతుంటే దాన్ని వెనకాతల వెడుతూ దాన్ని చంపలేకపోయిన అస్త్రం బ్రహ్మాస్త్రమా? కాదు కాదు, పృష్ఠభాగాన్ని చూపించి రొమ్మిచ్చి ఎదురు నిలవనటువంటి వాడిని బ్రహ్మాస్త్రము నిర్జించదు, దాని ప్రతిష్టకి భంగం. వాడు ఎదురు తిరిగే వరకు వెంట తరుగుతుంది. అందుకని బ్రహ్మాస్త్రం వెంట తరుగుతోంది, కాకము ముందు పరిగెడుతోంది. మూడు లోకములు తిరిగింది కాకి, ప్రతి వాడిని వెళ్ళి శరణడిగింది. రాముడు విడిచిన బ్రహ్మాస్త్రం వెనకొస్తోందన్నాడు. రాముడు బ్రహ్మాస్త్రం విడిచిపెడితే మేము ఎవ్వరం ఏం చేయలేమన్నారు. అన్ని చోట్ల తిరిగింది కాకి, తిరిగి వచ్చి రామచంద్రమూర్తి కూర్చున్నటువంటి చోటికి వచ్చి పడిపోయింది. పడిపోతే రాముడి దగ్గరికి వచ్చి పడిపోయినంత మాత్రం చేత రామచంద్రమూర్తి దాన్ని శరణాగతి కింద చూశారు. చూసి నేను విడిచిపెట్టినది బ్రహ్మాస్త్రం, అందుకని దానికి ఏదో ఒకటి నువ్వు ఇచ్చి తీరాలి, లేకపోతే అది ఒప్పుకోదు, అందుకని ఏమి ఇస్తామన్నారు. అదేంది, సర్వేంద్రియాణాం నయనం ప్రధానం, ప్రాణంతో సమానం ఇంద్రియాలన్నింటిలోకి గొప్పది కాబట్టి దత్వాస దక్షిణం నేత్రం ప్రాగేభ్య పరిరక్షిత, నా కుడి కంటిని బ్రహ్మాస్త్రానికి ఇచ్చేస్తున్నాను, నా ఎడమ కంటిని నిలబెట్టుకుంటున్నాను అంది. అని ఆ కాకి కుడి కంటిని బ్రహ్మాస్త్రానికి ఇచ్చి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ సరామాయ నమస్కృత్యా రాజ్ఞే దశరథాయ చ అన్నారు. రాముడికి నమస్కారం చేసిందిట, దశరథ మహారాజు గారికి నమస్కారం చేసిందిట. అసలు ఏమిటి అభిజ్ఞానం? అక్కడ దశరథుడు ఏమైనా ఉన్నాడా? పోని, అక్కడ దశరథుడు ఉండి ఏమైనా చెప్పాడా? రాముడికి నమస్కారం పెట్టి పక్కన సీతమ్మకి నమస్కారం పెట్టాలా? ఎప్పుడో శరీరాన్ని విడిచిపెట్టిన దశరథ మహారాజు గారికి నమస్కారం పెడతాడా? ఇది వాల్మీకి మహర్షి చాలా జాగ్రత్తగా అక్కడ రాశారు. సరామాయ నమస్కృత్యా రాజ్ఞే దశరథాయ చ అని రాశారు. ఎందుకు రాయవని చెప్తమ్మా ఇది అని అడగద్దు హనుమంతమ్మా, దీన్ని చెప్తానన్నారు. ఏమిటి అభిజ్ఞానం అంటే, 14 సంవత్సరములు అరణ్యవాసం అని సౌందర్యము పోత పోసినటువంటి సీతమ్మ తల్లితో కలిసి రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వచ్చారు. పక్కనే భార్య ఉన్నప్పటికీ పితృవాక్య పరిపాలన కోసమని అరణ్యవాసమునకు వచ్చినటువంటి రామచంద్రమూర్తిలో ఒక్కనాడు మనస్సులో అన్యమైనటువంటి భావన కలగని బ్రహ్మచర్యమును ఆయన నడిపించారు. అందుకని భార్య ఒడిలో పడుకుని లేచినటువంటి రాముడు దర్భ మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించగలిగాడు. ఇది రాముడి శీలాన్ని చూపిస్తుంది. రెండు, తన రక్షణ యందు తన ప్రయత్నం పెట్టుకున్నంతసేపు రాముడు జోక్యం చేసుకోడు, మట్టి బిడ్డ విసిరింది, ఊరుకున్నాడు. నీ రక్షణ నువ్వు చూసుకుంటున్నావు, తన మొలనూలు తీసి విసిరింది, నవ్వాడు, కాకి మీద మొలనూలు విసిరావా అని. అదే సీతమ్మ నిద్రపోయింది, అప్పుడు రాముడి చేత రక్షింపబడుతుంది, కాకము రాదు. ఆ రాముడు నిద్రపోతుండగా సీతమ్మ మేల్గాంచి ఉంది. సీతమ్మ ప్రయోజనం రాముణ్ణి రక్షించడం కాదు, సీతమ్మ రాముణ్ణి రక్షించదు, రాముడి చేత రక్షింపబడుతుంది. నరకాంత కనుక వాళ్ళిద్దరికీ తేడా లేదు, కానీ నరకాంతగా అనుగమిస్తోంది ఇవాళ. ఇవాళ ఆవిడ పాతివ్రత్యం ఎటువంటిదో చూడండి. ఇది అమ్మవారు గుర్తు చేసింది. ఆనాడు నా వక్షస్థలము చీరుకుపోయినా సరే నీ నిద్రాకాలిక సుఖమునకు భంగం ఏర్పడుతుందేమోనని కదల్లేదు నేను. అటువంటి దాన్ని నీ పేరు ప్రతిష్టలకి భంగం వచ్చేటట్టుగా రాక్షసుడు తెస్తే మాత్రం నేను ప్రవర్తిస్తానా? 10 నెలలుగా ఇటువంటి పాతివ్రత్యాన్ని నిలబెట్టుకున్నాను. తన ఒళ్ళు చీరడం కన్నా తన మనసు చీరడం చాలా బాధ. హరిశ్చంద్రీయంలో ఒక మాట అంటారు, కడుపుకు రంపపు కోతలు కోయినది ఏ గాయాలు కాకుండినని అంటాడు. ఒక్కొక్క దుర్మార్గుడు మాట్లాడితే రక్తపు చుక్క కింద పడదుట, కోత కనపడదుట, పడుకోబెట్టి రంపాన్ని అటు ఇటు ఇద్దరు కూర్చుని పట్టుకుని కడుపు మీద కోస్తే ఎలా ఉంటుందో అంత బాధ కలుగుతుందట. సత్యహరిశ్చంద్రీయంలో అంటారు, అంత బాధ పెట్టే మాటలు ఇవాళ రావణాసురుడు 10 నెలల నుంచి మాట్లాడుతున్నాడు. ఎవరి ఉన్నతి కోసం నేను ఈ ఓర్పు పట్టానో తెలుసా? నీయందు ఉన్న పూనిక చేత, నువ్వు వస్తావన్న పూనిక చేత. నేను తిరిగి నోట మాట కూడా అనలేదు. నా మాట చేత నేను వాణ్ణి సంహరించలేక కాదు, నీ వల్ల జరగాలని ఆగాను. అందుకు ఆనాడు కేవలము ఒక కాకము నా శరీరమును చీరితే బ్రహ్మాస్త్రం వేశావు, ఇవాళ నా మనస్సుని చీరుతున్నాడు వాడు 10 నెలల నుంచి, ఇంకెందుకు ఉపేక్షిస్తావు, వచ్చాయి అన్నది ఒక సందేశం అంతరమునందు. 2, రాముడు ఎప్పుడు జోక్యం చేసుకుంటాడో అమ్మవారు చెప్తోంది. తన రక్షణమునందు తన ప్రయత్నం పెట్టుకుంటే రాముడు రాడు. తను మొలనూలు విసిరితే, తను మట్టి బిడ్డ విసిరితే రాముడు రాలేదు. తను రాక్షసుడు వచ్చి కాకాసురుడు అంతగాడ వేసినా ఓర్చుకున్నప్పుడు రాముడు బ్రహ్మాస్త్రం విడిచిపెట్టాడు. 10 నెలల నుంచి రాక్షసుడు ఇన్ని మాటలన్నా నేను ప్రతీకార వాంచ చూపించలేదు, నా రక్షణ ఎందు నా ప్రయత్నమును నేను పూనిక పెట్టుకోలేదు, అందుకని నీయందు నేను సంపూర్ణ శరణాగతి చేసి ఉన్నాను, అందుకని నువ్వు రావాలి. ఈ శరణాగతి రహస్యాన్ని అమ్మ లోకానికి చెప్పింది ఇవాళ. ఇలా చెప్పింది కనుక ఇది అభిజ్ఞానమైంది. అయితే మరి కాకము వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ సరామాయ నమస్కృత్యాజ్ఞే దశరథాయచ అని దశరథుడికి నమస్కారం చేయడం ఎందుకు అంటే, అందులో దాని గురించి మహానుభావులు గొప్ప వ్యాఖ్యానం చేశారు. కాకాసురుడు ఇంద్రలోకం నుంచి వెడుతున్నట్ట, ఈ రాముడు విడిచినటువంటి బ్రహ్మాస్త్రం నుంచి తప్పుకోవడానికి, అక్కడ ఇంద్రుడితో కలిసి పాచికలాడుకుంటూ కనపడ్డాట దశరథుడు. ఎన్ని లోకాలు తిరిగినా నిన్ను రక్షించేవాడు ఉండడ్రా, నువ్వు వెళ్ళి మళ్ళీ రాముడి దగ్గరే పడిపోవు, రాముడు నిన్ను రక్షిస్తాడని చెప్పాట. అందుకు నొచ్చి పడిపోయాట. ఈ రహస్యం దశరథుడు చెప్పాడు కాబట్టి నా కన్ను పోయి ప్రాణం దక్కిందని రాజ్ఞే దశరథాయచ అని దశరథుడికి నమస్కారం చేశాట. కాదు కాదు, ఆనాడు దేవతలు ఏం చేస్తే నీకు కోపం వచ్చి రావణాసురుణ్ణి సంహరిస్తావో పరీక్ష పెట్టడం కోసమని కాకాసురుణ్ణి పంపించారు. ఇప్పుడు అవతార ప్రయోజనం నెరవేరాలి, 14 ఏళ్ళు పూర్తయిపోతున్నాయి, నువ్వు నిష్కారణంగా కోపం తెచ్చుకో, అందుకోసమని కదా నేను వచ్చాను ఇక్కడికి లంకకి. 10 నెలల నుంచి వీడు ఎన్ని మాటలు అనకూడదో అన్ని మాటలు అన్నాడు. ఎన్ని మాటలు అనడం వల్ల ఇంకా తన తపశక్తి తనను రక్షించలేక తాను మరణించడానికి కావలసినంత పాపాన్ని మూట కట్టుకోవాలో అంత పాపాన్ని నిన్న రాత్రితో వాడు మూట కట్టేసుకున్నాడు. ఇంకా నువ్వు ఇప్పుడు వచ్చేయచ్చు, ఇది సందేశం. అవతార ప్రయోజనం నెరవేరాలి కాబట్టి ఇంకా నువ్వు బయలుదేరి రావాలి. అందుకనే ఆనాడు కాకాసురుడు వచ్చాడు నీకేం చేస్తే కోపం వస్తుందో చూడడానికి. ఆ కోపం వచ్చే కారణం రావణాసురుడు చేసేసాడు దేవతల యొక్క అనుగ్రహం చేత, నన్నెత్తుకొచ్చాడు. లేకపోతే తరమా నన్ను తీసుకురావడం, వాణ్ణి చంపడానికి నేను వచ్చాను మాయామానుష స్వరూపంతో, వచ్చి ఇక్కడ కూర్చున్నాను. 10 నెలల నుంచి వాడు అనకూడని మాటలు అనేశాడు, వాడు కట్టేసుకున్నాడు మూట, అయిపోయింది, నువ్వు వచ్చి నిమిత్తంగా బాణం ఇస్తే చాలు. ఇదే చివరి హనుమ చెప్పేస్తా. అందుకని వాడి పాపం చేత వాడు మరణించడానికి సిద్ధపడిపోయాడు, నువ్వు వచ్చేయి, ఇది అభిజ్ఞానం. ఇప్పుడు చెప్పండి, ఇది సుందరకాండ. ఎవరి మరణం ఎలా వస్తుందో, ఎవరి పుణ్యం ఎలా వస్తుందో, శరణాగతి చేత ఎలా రక్షింపబడతాడో, ఇన్ని రహస్యాలు కాకాసుర వృత్తాంతంలో పెట్టేసింది అమ్మవారు. అందుకని కాకాసుర వృత్తాంతాన్ని మొదటి అభిజ్ఞానంగా చెప్పింది. చెప్పి జీవకోటికి వేరొక సందేశాన్ని చెప్పాలనుకుంది ఆవిడ. అనుకుని అమ్మ అంటుంది,
నా కోసం ఒకనాడు ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం విడిచిపెట్టాడు. అలాంటి రాముడు ఇవాళ నన్ను తీసుకుని వచ్చి రావణాసురుడు తన ప్రమదావనంలో బందీకృతురాల్ని చేసి ఉంచినా రావడం లేదు. ఎందుకు రావడం లేదు? మమైవ దుష్కృతం కించిత్ మహదస్తి న సంశయ సమర్థావ పితాయన్మాం అవేక్షేతే పరంతప. నా వల్ల చిన్నదో పెద్దదో పొరపాటు ఉందండి. ఇది అద్భుతమైనటువంటి విషయం. నిజంగా అమ్మ తప్పు చేస్తుందా? కానీ బిడ్డలకి నేర్పడానికి చెప్తోంది అమ్మ. ఏమిటిట, తను చేసినటువంటి చిన్న పొరపాటు భగవతపరాధం. అపరాధములు మూడు ఉంటాయి, భగవతపరాధము, భాగవతపరాధము, అసహ్యాపచారము అని. భగవతపచారము అంటే దేవాలయంలోకి వెళ్ళి స్తంభాలు మొదలైనటువంటి వాటికి ఆనుకుని కూర్చోవడం, అది భగవతపచారం అవుతుంది. ఎందుకంటే మహాపురుషులైన వాళ్ళు దేవాలయాల్లో స్తంభాలుగా వస్తారు, వాటికి ఆనుకు కూర్చున్నా అక్కడికి వెళ్ళి అన్యప్రసంగాలు, ఓహో ఇక్కడ స్తంభాలు ఉన్నాయి ఇలా, సరే అన్యప్రసంగాలు చేసినా ఇలాంటివి చేస్తే దానివల్ల భగవతపచారం వస్తుంది. భాగవతపచారం అంటే ఆ పరమేశ్వరుడే మాకు దిక్కని నమ్ముకున్నటువంటి మహాభాగవతుల జోలికెళ్ళి వాళ్ళ మనస్సుని కష్టపెడితే భాగవతపచారం అవుతుంది. అసహ్యాపచారం అంటే గురువు పట్ల చేసే అపచారం, ఇక దానికి నిష్కృతి లేదు, ఎవరూ ఏం చేయలేదు. అందులో అమ్మ ఇవాళ చిన్నది పెద్దది అంటుంది. మూడోది అమ్మవారు కూడా దాని గురించి మాట్లాడదు. భగవతపచారం అంటే అయోధ్యకాండలో రామచంద్రమూర్తి అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోతున్న సమయంలో సీత నేను అరణ్యవాసానికి ఎడతానంటే పలు విధముల ప్రాధేయపడిన సీతమ్మని నేను తీసుకుని వెళ్ళనంటే ఆనాడు సీతమ్మ తల్లి రామచంద్రమూర్తిని అధిక్షేపించి ఒక మాట మాట్లాడింది. కిం త్వామంజిత వైదేహ పితామే మిథిలాధిప రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం అంది. అవును లేవాయ్, నేను ఇక్కడ అయోధ్యలో ఉంటే దశరథ మహారాజు గారు రక్షిస్తారు, లక్ష్మణ భరత శత్రుఘ్నులు రక్షిస్తారు, సైన్యం రక్షిస్తుంది. నన్ను అరణ్యవాసానికి తీసుకెడితే నువ్వు రక్షించాలి నన్ను. నన్ను రక్షించడానికి నువ్వు మగాడివైతే కదా, నువ్వే ఆడదానివి. ఆడదానివైన నువ్వు, నువ్వు ఆడదానివని తెలియక ఇంకో ఆడదాన్ని మా నాన్న కన్యాదానం చేశాడు నీకు, అలాంటిది నువ్వు నన్నేం రక్షిస్తావు, అందుకుని తీసుకెళ్ళనన్నావండి. ఇది కొంత నిజం, కొంత అబద్ధం కూడా. రామచంద్రమూర్తి యొక్క అవతారానికి స్త్రీయత్వం ఏమిటి, పురుషత్వం ఏమిటి? పరమాత్మకి స్త్రీతనం పురుషతనం ఉంటాయా? ఉండవు. కాదు కాదు, లలితాపరాభట్టారిక స్వరూపం పుంస్వరూపంగా చూస్తే రామమూర్తి యొక్క అవతారం. అందుకే అది సౌందర్య రాశి, ఇది సౌందర్య రాశి. రెండు సౌందర్యం పోత పోసేసినట్టుగా ఉంటాయి, అంత కారుణ్యమూర్తులై ఉంటాయి. ఆ లలితాపరాభట్టారిక యొక్క అంశయే సీతమ్మ తల్లి. అందుకని అది లోపల పైకి భగవతపచారం. భాగవతపచారం ఏమిటి? లక్ష్మణుణ్ణి అరణ్యవాసం చెయ్యమని ఎవరు అడగలేదు. తనంత తానుగా రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేక అరణ్యవాసానికి వచ్చాడు మహానుభావుడు. అది బ్రతిమాలుకుని వచ్చాడు. లక్ష్మణుడి భక్తి అంటే ఎటువంటి భక్తో తెలుసా అండి? లక్ష్మణుడికి ఎప్పుడు తన గురించి ఆలోచన ఉండదు. లక్ష్మణుడి ఆలోచన నిరంతరము సీతారాముల గురించి. అయ్యో నీ తిన్నానా, నీ తాగానా, నీ పడుకున్నానా, వాళ్ళు వస్తారా, వీళ్ళు వస్తారా, లక్ష్మణుడికి అనవసరం. బంగారు చుక్కలతో జింకొచ్చింది మారీచుడు. వస్తే సీతమ్మ తల్లి వెంటనే రాముణ్ణి పిలిచి అడిగింది, రామా నాకు ఆ మృగం తిండి అంది. అంటే ఇలాంటి మృగం ఉంటుందా అన్నాడు రాముడు. అంటే ఆవిడంది, జీవన్న ఎదితే భేతి గ్రహణం మృగసత్తమ అజినం నరశార్దూల రుచిరం మే భవిష్యతి అంది. ఒకవేళ మీరు మృగాన్ని తేకపోతే మృగాన్ని సంహరించి చర్మం తీసుకురండి, అది నేను అంతఃపురంలో పెట్టుకుంటాను అరణ్యవాసం అయిపోయాక అంది. అంటే ఒక్క లక్ష్మణమూర్తి అన్నారు, శంకమానస్తుతం దృష్ట్వా లక్ష్మణో రామమబ్రవీత్ త్వమేవైన మహమ్మన్యే మారీచో రాక్షసమృగం అరణ్యకాండ. లక్ష్మణుడు అన్నాడు, వదిన అలా అడక్కు రామా, మీరు తొందరపడి వెళ్ళకండి, బంగారు చుక్కలు కలిగిన జింక ఈ సృష్టిలో లేదు. అలాంటి జింక వచ్చిందంటే అది ఖచ్చితంగా మాయా విద్యల్లో ప్రవీణుడైనటువంటి మారీచుడు వచ్చాడు. మారీచుడు సామాన్యుడు కాడన్నాయా, నా మాట వినండి, మీరు వెళ్ళకండి అన్నాడు. శంకమానస్తుతం దృష్ట్వా ఆ మాట చూడండి, లక్ష్మణుడు చూడడంలోట శంకతో చూస్తూ ఉంటాట. ఎవరిని చూసినా వీళ్ళ వల్ల మా అన్నయ్యకి వదినకి ఏం అపకారం రాదు కదా అని చూస్తూ ఉంటాట. అలా చూడడమే లక్షణం, అలా రక్షించుకోవడమే లక్షణం లక్ష్మణుడికి. ఇంకొకటి తెలియదు, తన గురించి తాను ఆలోచించుకోడు. అటువంటి లక్ష్మణుడు వద్దు వద్దు అని చెప్తూ ఉండగా జింక కోసం రాముణ్ణి పంపించిందమ్మ. ఆ రాముడు బాణం వేశాడు, సంప్రాప్త కాలం ఆజ్ఞాయ సితాసిక ముఖాకృతి హాసీతే లక్ష్మణశ్చేవ సదృశం రామమస్వరం అన్నారు. అది ఆ జింక చనిపోతూ చనిపోతూ హా సీత హా లక్ష్మణ అంటూ ప్రాణం విడిచిపెట్టింది. రామవాక్యాలు రూపకం రాముని కంఠంతో వెంటనే ఇది వెన్న సీతమ్మంది మీ అన్నగారికి ఆపదొచ్చింది వెళ్ళండి. లక్ష్మణుడు అన్నాడు, అమ్మ నా మాట నమ్ము, దేవి దేవ మనుష్యేషు గంధర్వేషు పతస్త్రిషు రాక్షసేషు పిశాచేషు కిన్నరేషు మృగేషు చ యో రామం ప్రతియుద్ధేత సమరే వాసమోపమం అన్నాడు. అమ్మా, ఈ సృష్టిలో దేవ దానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులలో పిలవడం కూడా ఏమని పిలిచాడో తెలుసా అండి? సీత అనలేదు లక్ష్మణుడు, వదిన అనలేదు లక్ష్మణుడు. గొప్పగా ఆరాధించాడో చూడండి అమ్మవారిని, దేవి రాముడికి ఎన్నడూ ఉపద్రవం రాదమ్మా, నా మాట నమ్మో, అది రాక్షసమాయమ్మా అన్నాడు. అంటే అమ్మంది సుదుష్టత్వం వనే రామమేక మేకోను గచ్చసి మమ హేతో ప్రతిచ్ఛన్న ప్రయుక్తో భరతేనవా అంది. ఒకడు రాజ్యాన్ని కబళించాడు భరతుడు, కబళించడమే కాకుండా నిన్ను పంపించాడు రామచంద్రమూర్తి వెంట, నువ్వు నన్ను కబళించాలనుకుంటున్నావు, మీ అన్నగారికి ఆపదొచ్చి ఆయన శరీరం విడిచిపెడితే నన్ను పొందాలని నువ్వు చూస్తున్నావు దుష్టుడా, నేనొక్క నాటికి నీకు దక్కనందమ్మవారు. పోనీ లక్ష్మణుణ్ణని ఊరుకోలేదు భరతుండి కలిపింది తీసుకొచ్చి, ప్రయుక్తో భరతేనవా అంది. అమ్మకి తెలియదా? ఇలా అంటే తప్ప వెళ్ళడు లక్ష్మణుడు. అలా లక్ష్మణుడు వెడితే తప్ప రావణుడు రాడు, వస్తే తప్ప తను అపహరించడు, అపహరిస్తే తప్ప అవతార ప్రయోజనం జరగదు. అందుకని అమాయకుడైన లక్ష్మణుణ్ణి అనక తప్పలేదు అమ్మవారికి ఆ రోజున. ప్రయుక్తో భరతేనవా అంది. పైగా ఆ భరతుడికి రాజ్యం ఇస్తానంటే తల కొట్టుకుని గుండెలు కొట్టుకుని నేల మీద పడి దొల్లి ఏడ్చాడు, నాకు అక్కర్లేదు ఇది, నాకు కావలసింది యావన్న రామం ద్రక్షామి లక్ష్మణం వా మహాబలం వైదేహీం వా మహాభాగాం నమే శాంతిర్ భవిష్యతి యావన్న చరణోభ్రాతు పార్థివవ్యం జనాన్వితౌ శిరసా ధారయిష్యామి నమే శాంతిర్ భవిష్యతి అని ఏడ్చాడు అయోధ్యకాండలో. నాకు అక్కర్లేదు, నాకు లక్ష్మణుడితో కూడినటువంటి సీతారాముల్ని చూడాలి, వాళ్ళ పాదమునకున్న పరాగం తీసి నా శిరస్సు మీద చల్లుకోవాలి, అప్పుడు నాకు శాంతి, నాకు ఈ రాజ్యం ఎందుకు, అక్కర్లేదని భూమిని పడి దొల్లాడు భరతుడు. అటువంటి భరతుడు పంపాడు ఆ లక్ష్మణుణ్ణి వదిన్ని కబళించమని. అంత మాట అంది, అది నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు, ఇంత మహాభక్తుడైన లక్ష్మణుణ్ణి తోలనాడేనాడాడు. లక్ష్మణుడు అంటే సామాన్యుడు కాడండి. అయోధ్యకాండలో ఒక్కరోజు అరణ్యవాసం అయిపోయిన తర్వాత ఒక రాత్రి పడుకోగానే దోమలు ఈగలు కుట్టేసిన తర్వాత 14 ఏళ్ళు బాగుంటుంది పిక్నిక్లా అనుకుని వచ్చాడు. రాత్రి ఇన్ని కుట్టిన తర్వాత అబ్బాయి ఇంటికి వెళ్ళిపోతే బాగుండు అనుకుంటున్నాడు, కానీ వెళ్ళిపోతానంటే బాగుండదని మనసులో అనుకుంటున్నాడేమో, ఏదైనా వంక చెప్తే వెళ్ళిపోతాడేమో చూద్దామని రాముడు లక్ష్మణుడి దగ్గరికి పిలిచాడు. పిలిచి, లక్ష్మణ నాకు విషయం గుర్తొచ్చిందో, రాత్రి నువ్వు నాతో వచ్చేసావు, ఇప్పుడు భరతుడు మేనమామ గారి ఇంటి నుంచి వచ్చి మీ అమ్మ సుమిత్రని చంపుతాడు, మా అమ్మ కౌశల్యని చంపుతాడు, అందుకని నువ్వు తొందరగా అంతఃపురానికి వెళ్ళిపోయి మా అమ్మని మీ అమ్మని రక్షించన్నాడు. లక్ష్మణుడు అన్నాడు, అలాగే వెళ్ళిపోతానన్నాయా, నువ్వు చెప్పాక వెళ్లకుండా ఉంటానా, కానీ ఈ మాట నువ్వు నాకు చెప్తావు, వదినకి చెప్పవు. ఏం వదినకి ఎందుకు చెప్పవు? నచ సీత స్వయాహీన నచాహం అపి రాఘవ ముహూర్తమపి జీవావో జలన్మచ్చా వివాధృతం. అన్నయ్య నా బతుకు ఏమిటో తెలుసా? ఓ చెరువులో ఒక చేప ఆడుకుంటుంటే ఎవరైనా వెళ్ళి ఆ చేపని చేత్తో పట్టుకుని తీసి ఒడ్డున పారేస్తే ఆ చేప ఒంటికి తడి ఉన్నంతసేపు మాత్రమే గిలగిలా కొట్టుకుని ఆ తడి ఆరిపోగానే ప్రాణములు విడిచిపెట్టేసేటటువంటి చేప ఎటువంటి పరిస్థితిలో ఉంటుందో, అలా నేను వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూసినప్పుడు లీలా మాత్రంగా నువ్వెంతసేపు కనపడతావో అంతసేపు మాత్రం ప్రాణములతో ఉండి నీ దర్శనము ఆగిపోగానే నేను చనిపోతానన్నయ్యా, నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను అని చెప్పుకున్నాడు లక్ష్మణుడు. ఇది లక్ష్మణ భక్తి అంటే. ఏమడిగాడు అన్నయ్యని? ఎన్నడూ ఏమీ అడగలేదు. లక్ష్మణ భక్తి అంటే ఏమిటో తెలుసా అండి? అగ్రత ప్రయయౌ రామ మధ్య సీత సుమధ్యమా పృష్ఠతస్థు ధనుష్పాణి లక్ష్మణో అనుజకామ. ముందు రాముడు నడిచాడు, మధ్యలో సీతమ్మ నడిచింది, వెనక లక్ష్మణుడు నడిచాడు. అరణ్యకాండలో గంగానది దాటేటప్పుడు పడవ ఎక్కుతున్నప్పుడు సీతమ్మ తల్లికి చెయ్యిచ్చి పడవ ఎక్కించినటువంటి వాడు లక్ష్మణమూర్తి. అటువంటి లక్ష్మణమూర్తి కిష్కింధకాండలో సుగ్రీవుడు సీతమ్మ తల్లి మూటకట్టి కింద పడవేసిన ఆభరణములు తెచ్చి అక్కడ పెట్టి గుర్తించమని రామచంద్రమూర్తిని అడిగితే ఆ మూట విప్పినప్పుడు తన భార్య నగలని బెంగ పెట్టుకున్న రాముడి కన్నుల వెంట నీరు చిప్పిల్లి గుర్తుపట్టలేక లక్ష్మణుణ్ణి పిలిచి, లక్ష్మణ నువ్వేమన్నా గుర్తుపట్టగలవా, గుర్తుపట్టన్నాడు. అంటే లక్ష్మణుడు అన్నాడు, నాహం జానామికేయూరే అన్నయ్య, ఇవి భుజాలకు పెట్టుకుంటారు, నాకు తెలియదు అన్నయ్య, నేను ఇప్పుడు చూడలేదు, పక్కన పెట్టేశాడు. నహం జానామి కుండలే, ఇవి అన్నయ్య చెవులకు పెట్టుకుంటారు ఆడవాళ్ళు. నేను ఎప్పుడు చూడలేదు, వదిన పెట్టుకుందో లేదో నాకు తెలియదు. నుపురత్యభిజానామి అనయ్య, ఇవి నూపురములు కాళ్ళకు పెట్టుకుంటారు, ఇవి నాకు బాగా తెలుసు, ఇవి వదినవే. ఎందుకని నిత్యం పాదాభివందనాత్, వదినకి రోజు నేను కాళ్ళకి నమస్కారం పెట్టినప్పుడు ఈ నూపురములు చూశానన్నాడు. ఇది నిజమా అబద్ధమా? అన్ని రోజులు వెంట వెళ్ళినటువంటి లక్ష్మణమూర్తికి వదిన భుజాలకు పెట్టుకున్న ఆభరణాలు తెలియవా, చెవులకు పెట్టుకున్నవి తెలియవా, కాళ్ళకు పెట్టుకున్నవి తెలుసా? ఏమిటి మాట అంటే, కన్నుకి చూడడం ధర్మం. నేను మా ఇంటి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు కన్ను అనేకమైన విషయాలు చూసింది, చూసినవన్నీ నా మనస్సులోకి వెళ్ళాయా వెళ్ళలేదు? ఏవి మనస్సులోకి వెళ్ళాయో అవి జ్ఞాపకం ఉంటాయి. రోజు సీతమ్మని చూసి ఉండొచ్చు, సీతమ్మ కుండలములు గుర్తులేవు, సీతమ్మ కేయూరములు గుర్తులేవు, సీతమ్మ పాదములకు పెట్టుకున్న ఆభరణములు గుర్తున్నాయి. అంటే వదిన పాదములను అమ్మవారి పాదముల కింద ఆరాధన చేసినవాడు లక్ష్మణమూర్తి. అటువంటి లక్ష్మణమూర్తిని అమ్మవారు అరణ్యకాండలో సుదుష్టత్వం వనే రామమేకమేకోను గచ్చసి మమ హేతోహ ప్రతిచ్ఛన్న ప్రయుక్తో భరతేనవా అంది. అంత మాట నేను ఆనాడు లక్ష్మణుణ్ణి అన్నాను. ఆ భాగవత ప్రచారము నన్ను కట్టి కుడిపేస్తోంది. మమ ఇవ దుష్కృతుం కించిత్ మహదస్తిన సంశయ సమర్థావపితాయన్మాం అవేక్షేతే పరంతప. అందుకని ఇక్కడ ఉండిపోయాను. నిజంగా అమ్మ తప్పు చేస్తుందా? చెయ్యదు. మనం ఏం పొరపాట్లు చేస్తున్నామో ఎత్తి చూపిస్తోంది అమ్మవారు. ఇవి దిద్దుకుంటే శాంతి. అదే సుందరకాండ మాట విన్నారట హనుమ. విని అమ్మా తప్పకుండా చెప్తానమ్మా, ఈ అభిజ్ఞానాన్ని తెలియచేస్తానంటే అమ్మ అంటుంది, ఇవి నా వలన జరిగినటువంటి పొరపాట్లు. ఇప్పుడు నేను రామచంద్రమూర్తికి నమస్కరించానని చెప్పు. ఎలా నమస్కరించాను? ఆయన ఆ రామచంద్రమూర్తి యొక్క జన్మ సామాన్యమైనటువంటి జన్మ కాదు. ఏ కౌసల్య గర్భవాసంగా సమస్త లోకములను రక్షించడం కోసమని ఆ రామచంద్రమూర్తిని కందో, అటువంటి రామచంద్రమూర్తి పాదములకు ఆ రామచంద్రమూర్తి పక్కన ఉన్నటువంటి లక్ష్మణుని కుశలమడిగానని నాయన హనుమానువు తెలియచెయ్యింది. కౌసల్యా లోకభర్తారం సుషువేయం మనస్విని తం మమార్థం సుఖం పృచ్చా శిరసాచభివాదయ. ఎంత గమ్మత్తైన మాటో చూడండి. తల్లులందరూ బిడ్డల్ని కంటారు. కన్నప్పుడు ఏ తల్లైనా బిడ్డని కనేటప్పుడు వీడు నన్ను మా ఆయన్ని ఉద్ధరించాలని కోరుకుంటుంది. కానీ కౌసల్య కూడా కొడుకుని కంది. ఎలా కంది? ఏం కౌసల్య మామూలుగా కనలేదండి. మీరు ఎప్పుడైనా బాలకాండ వింటే నన్ను సర్వేశ్వరుడు కటాక్షించిన నాడు ఎప్పుడైనా సంపూర్ణ రామాయణం చెప్పినప్పుడు చెప్తాను. అశ్వమేధయాగం చేసి పుత్రకామేష్టి చేసే ముందు అశ్వాన్ని ముందు రోజు రాత్రి సంహరిస్తారు. సంహరిస్తే ఆ అశ్వం యొక్క శరీరం అక్కడ పడిపోయి ఉంటే తన భర్తని అంతఃపురంలో పట్టపురాణి ఎలా పట్టుకుని హంసతూలికాకల్పం మీద పడుకుంటుందో అలా మనస్సులోకి అన్యభావన రాకుండా ఆ గుర్రం యొక్క కళేబరాన్ని భర్తని పట్టుకుని పడుకున్నట్టు ధర్మపత్ని పెద్ద భార్య పట్టుకుని ఒక రాత్రంతా పడుకోవాలి. పడుకున్న తరువాత మరనాడు ఆ అశ్వం యొక్క మేధని తీసుకొచ్చి అగ్నిహోత్రంలో వ్రేలుస్తారు. అప్పుడు తన సంతానము కలగడానికి అడ్డంగా నిలబడినటువంటి ప్రతిబంధక రూపమైన పాపము పరిహరింపబడుతుంది. అంత కష్టపడింది కౌసల్య. అంత కష్టపడి కన్నటువంటి కౌసల్య కడుపు తన కోసం కనలేదు, సమస్త లోకములను రక్షించే కొడుకుని కంది. నన్ను ఒక భార్యగా రక్షించక్కర్లేదు రాముడు, ఆ లోకంలో నేను నేనా? నన్ను రక్షించక్కర్లేదా? ఎంత వినయం అండి అమ్మది, ఇటువంటి ప్రార్థన అండి మా అమ్మది నిజంగా. అందుకని కౌసల్య లోకభర్తారం సుషువేయం మనస్విని తం మమార్థం సుఖం పృచ్చా శిరసా చ అభివాదయ. ఆ రాముడికి శిరసా నమస్కరించానని చెప్పు. కనీసం ఈ లోకంలో ఒకదానిగానైనా నన్ను రక్షించద్దా రాముడు, రమ్మని చెప్పు అని లోపల రాముడు త్వరగా రావడానికి కావలసిన మాటలు వేసేస్తోంది అమ్మ. ఇవాళ అక్కడే ఉండి చూపుల చేత ఒకడిని నశింపచేసేసింది, మాటల చేత రాముణ్ణి రప్పించేస్తోంది. హనుమతో అంత అందంగా మాట్లాడుతోంది, ఆ మాటలలో జీవకోటికి సందేశాన్ని ఇచ్చేస్తోంది. ఇది మాయామానుష స్వరూపం, ఇది సుందరకాండ. ఒక్క మాటలో ఇన్ని ఎవరు మాట్లాడగలరు? మా అమ్మకి చెల్లింది అలా మాట్లాడడం. అన్న తర్వాత అంటుంది హనుమ, తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ రఘవస్త్వత్సమారంభాత్మయత్న పరోభవే తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ. స్వామి హనుమ ఆ శ్లోకాలని మంత్రములని అంటారు. హనుమ నువ్వే ప్రమాణం. రామచంద్రమూర్తి యొక్క మనస్సు యందు నాకు కలిగినటువంటి ఖేదమును తెలియచేసి మనస్సులో నిలబడేటట్టుగా నీ వాక్కుల ద్వారా అందించి వెంటనే బయలుదేరి రాముడు వచ్చి రావణ సంహారం చేసి నన్ను పొందేటట్టుగా చెయ్యవలసింది అంది. అమ్మా తప్పకుండా అలాగే చేస్తానమ్మా, వేరొక్క అభిజ్ఞానం ఏదైనా ఇయ్యమ్మా అన్నారు స్వామి. అంటే అమ్మవారంది, మన శిలాయాతిలకే గండ పార్శ్వే నివేశిత తయా ప్రణష్ఠేకులకే తంకిల స్మర్తుమర్హసి. ఒకనాడు ఉపవనములలో విహరిస్తుండగా నా లలాటమునందున్నటువంటి బొట్టు మరుగునబడింది. స్త్రీ బొట్టు లేకుండా ఉండకూడదు కనుక ఆనాడు మనశ్శిలని అరగతీసి రాముడు నాకు బొట్టుగా ఉంచాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేయి అని. ఏమిటది జ్ఞాపకం చేయడం? ఇంకేదైనా చెప్పకూడదా? ఇవన్నీ ఏమిటి అభిజ్ఞాన? అసలు ఆ అభిజ్ఞానం ఒక్కటే, అభిజ్ఞానాలు ఒక్కటే ఐదారు రోజుల ప్రసంగాలండి. అన్ని రహస్యాలు అది. భక్తి మనం అనుకుంటాం ఏమండి రేపటి నుంచి భక్తిగా, అప్పటి నుంచి భక్తిగా ఉండడం ఏమిటి? భక్తిగా ఉండడం అనేటటువంటిది ఎప్పుడైనా ప్రారంభమైపోవచ్చు అది. అందుకే శ్రవణం వినమన్నారు మొట్టమొదట. విన్న తర్వాత భక్తిగా ఉండడం అంటే ప్రయత్నపూర్వకంగా జ్ఞాపకానికి వచ్చి అమ్మో ఇంకిక్కడి నుంచి నేను భక్తిగా ఉంటానంటాం భక్తి కాదు. నిన్ను సేవింపగ నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము కల్గని గ్రహగతులు కుందింపని మేలువొచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఇది భక్తి అంటే. భక్తి అంటే ఏమండి నేను ఇన్నాళ్ళు ఉపన్యాసాలు చెప్పాను నాకు ఇంత కష్టం వచ్చేసింది దేవుడు ఉన్నాడా అన్నది భక్తి కాదు. తనకి కష్టం వస్తే సర్వేశ్వర నాకు ఈ కష్టాన్ని తట్టుకునే మానసిక శక్తిని ఇచ్చావా, నేను ఎంత పాపం చేశానో కానీ ఇంత చిన్నగా దాన్ని తీసేస్తూ నన్ను నేను నిలబెట్టుకునేటటువంటి శక్తి నాకు ఇచ్చావా, నీ పాదములకు నేను ఎలా నమస్కారం చేసి రుణం తీర్చుకోనయ్యా అంటాడు భక్తుడు. అంతేగాని కష్టం వస్తేనేమో దేవుడు లేడని, సుఖం వస్తేనేమో ఇదంతా తన గొప్పని మధ్య మధ్యలో వెళ్ళి ఎప్పుడో రెండు నిమిషాలు ఒకసారి కనకనకనక గంట కొట్టేసి కర్పూరం ఇచ్చేసి నా అంత భక్తుడు ఉన్నాడా అన్నవాడా భక్తుడు? అది కాదు భక్తి అంటే. అందుకని ఒకనాడు భక్తి ఉండొచ్చు, ఒకనాడు భక్తి శిథిలము కావచ్చు ఎంతటి వారికి కూడా. భక్తి చిత్రంగా ఉంటుంది. ఆ భక్తి ఎక్కువైపోయినా కూడా భగవంతుని అధిక్షేపించేస్తాడు వాడు. రామదాసు గారు అనలేదండి ఎవడబ్బా సొమ్మా నీకులు కూచు తిరిగేవు రామచంద్ర అన్నారు. ఆ భక్తి మనస్సులో ఉన్నవాడికి కోపం వచ్చినా భగవంతుడితోటి. అదిగో అలా ఇవాళ అమ్మవారు అంటుంది, ఒకనాడు నీతో కలిసి ఉండడమే ప్రయోజనంగా నేను అరణ్యానికి వచ్చాను, ఒకనాడు బంగారు చుక్కలున్న జింకకి ఆశపడి నిన్ను పంపించాను లక్ష్మణుడు చెప్తే, నునంస కాలో మృగ రూపధారి మామల్ప భాగ్యాంబులుభే తదాని యత్రార్యపుత్ర విసర్జమూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ. అలా వదిలిపెట్టేసుకున్నాను కదా రాముణ్ణి, అందుకని మళ్ళీ రామపాదారవిందముల యందు భక్తినిచ్చి రాముడు తన్ని పొందేటట్టుగా ఆ భక్తి కూడా నాకు భగవంతుడే ఇవ్వాలి తప్ప భక్తి నా అంత నాకుగా వచ్చేది కాదు. మరుగున పడినటువంటి తిలకాన్ని రాముడే పెట్టాలి. అందుకని ఆ భక్తి నేను చేస్తున్నానన్న అహంకారంతో చెప్పట్లేదు, ఆ భక్తి రాముడి వల్లే వచ్చిందని చెప్పు. భక్తిలో కూడా నిరహంకార స్థితి ఎంత గొప్ప. ఇది నమః 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 అంటే ఇది. వెంకటేశ్వర స్వామి వారిని రెండు మాటలు దర్శనం చేశానండి అనడానికి ఎవరైనా సరిపోతారు. తిరుపతి వెళ్ళినసారి రెండు మాటలు దర్శనం అయిందండి, ఎనీబడీ కెన్ సే ఇట్. స్వామి నన్ను అనుగ్రహించి రెండు మాటలు దర్శనమిచ్చాడండి అంటే వినయం ఏదో తేడా ఉంది వాక్యంలో. ఏంటంటే అలా మాట్లాడుతున్నారు మీరు అనగలగాలి. ఇది చాలా చిత్రంగా ఉంటుంది. ఒక ఆయన ఆశ్రమంలో దొంగలు పడి అన్నీ ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోతే మర్నాడు పాపం తెలుసున్న వాళ్ళు పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నవాళ్ళు అందరూ వచ్చారు. ఏంటండి మీరు ఆ రాత్రి మీ ఆశ్రమంలో దొంగలు పడి అన్నీ ఎత్తుకుపోయారట కదా? అవునండి, భగవద్ అనుగ్రహం వల్ల దొంగలు వచ్చి ఎత్తుకుపోయారండి. అంటే ఏదో తేడాగా మాట్లాడలేలా ఉంది ఈయన పాపం అనుకుని, సరేలేండి మాకు మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎస్పీ గారికి ఫోన్ చేసి వెంటనే దొంగ ఎక్కడున్నా పట్టిస్తామన్నారు, ఫోన్ చేశారు, ఏదో పాపం వీళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్తో ఎస్పీ గారు వాళ్ళు ఇంటర్వ్యూ అయి దొంగల్ని పట్టుకుని ఆ సామాన్ తెచ్చి అక్కడ పెట్టారు. భగవన్ మీకు ఇప్పుడు సంతోషమా అని అడిగారు ఆ సన్యాసిని. అడిగితే ఆయన అన్నాడు, పరమేశ్వరానుగ్రహము చేత చోరులు దొరికిది సామాను వచ్చినది అన్నాడు. ఈ మాట బాగుంది కానీ పొద్దున్న మీరన్న మాట ఏదో గ్రామటికల్ కరెక్షన్ రిక్వైర్డ్ అనుకుంటామండి. భగవదానుగ్రహము చేత నా సొమ్ము పోయినది అన్నారు మీరు, ఆశ్రమంలో సొమ్ము పోయినది అన్నారు, భగవద్ అనుగ్రహంతో పోవడం ఏమిటండి అన్నారు. అంటే ఆయన అన్నాడు అంతే, నేను చెప్పింది నిజమే. నమ చోరాయచ శస్ప్యాయచ భీమ్యాయచ. చోరుడు కూడా పరమేశ్వర స్వరూపమే. ఆ సమయంలో సర్వేశ్వరుడు తీసేయాలనుకున్నాడు వచ్చి తీసుకుపోయాడు, మళ్ళీ ఇవ్వాలనుకున్నాడు తీసుకొచ్చి ఇచ్చేశాడు. పట్టుకుపోయింది ఈశ్వర స్వరూపం, పట్టుకొచ్చింది ఈశ్వర స్వరూపం. పట్టుకెళ్ళినప్పుడు దొంగ కాడు, తెచ్చినప్పుడు ఈశ్వరుడు కాడు, నువ్వు నేను అందరం నిమిత్తం అన్నాడే. ఇది పరిపూర్ణమైనటువంటి భక్తి. ఈ భక్తి దొంగలు పడ్డప్పుడు అయ్యో అని తలగొట్టుకున్నాడు అనుకోండి శిథిలమైనట్టు. ఇది అమ్మవారు చెప్పేది. అందుకని మన శిలాయాతిలకే గండ పార్శ్వే నివేశిత త్వయా ప్రణష్టేతిలకే తంకిల స్మర్తుమర్హసి అని అమ్మవారు. త్రాతుమర్హసి వీరత్వం పాతాళా దివకౌశికిం తతో వస్త్రగతం ముక్త్వా దివ్యం చూడామణిం శుభం. తన వస్త్రమునకే ఆ కొంగుకి కట్టుకుని ఉంచుకుండి కేశభూషణాన్ని. భర్త లేనప్పుడు అలంకరించుకోకూడనటువంటి ఆభరణములు కొన్ని ఉన్నాయి. అందుకని కేశభూషణాన్ని అమ్మ కొంగుకి కట్టి పెట్టుకుంది. పైగా అక్కడ కొన్ని రహస్యాలు చెప్పింది. ఈ కేశభూషణాన్ని పట్టుకెళ్ళి రామచంద్రమూర్తికి ఇయ్యింది. ఇది ఇచ్చినప్పుడు దశరథ మహారాజు గారు గుర్తొస్తారు, నేను గుర్తొస్తాను, మా అమ్మ గుర్తొస్తుంది అని. ఎందుకు గుర్తొస్తుంది అంటే, నా వివాహ సమయంలో మా అమ్మ దశరథ మహారాజు గారు చూస్తుండగా దీన్ని నా శిరస్సు ఎందు అలంకారం చేసింది. అందుకని దీన్ని చూస్తే రాముడికి వాళ్ళిద్దరూ కూడా గుర్తొస్తారు. అమ్మకన్నా ప్రేమ కలిగినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఇంకొకరు ఉండరు. అమ్మకి అంత ప్రేమ పిల్లల పట్ల. ఆ అమ్మ నాకు గొప్ప అల్లుడు దొరికాడని పరిపూర్ణమైన తృప్తితో ఆనాడు ఈ చూడామణి అలంకారం చేసింది. దాన్ని దశరథుడు చూశాడు అంది. నీ తండ్రి దశరథుడు మా అమ్మ చూడామణి అలంకారం చేస్తుంటే దశరథుడు చూశాడు. ఈ మాట చెప్పగానే రాముడికి అత్తగారు జ్ఞాపకం రావాలి, తనకి కూతురిని ఇచ్చేటప్పుడు తన సమర్థుడు అని చేసిన కన్యాదానం గుర్తు రావాలి, తన తండ్రి గారు తన కోడలి పట్ల ఎంత మమకారం చూపించారో అటువంటి కోడలు పరాయవాడి ఆధీనంలో ఉండిపోతే తన తండ్రి ఎంత క్షోభిస్తాడో జ్ఞాపకం రావాలి. పితృవాక్య పరిపాలకుడివి కనుక తండ్రి మనస్సు ఖేదపడకూడదు కనుక వెంటనే బయలుదేరి రావాలి. అందుకని ముగ్గురు గుర్తొస్తారు ఈ కేశభూషణాన్ని. ఎంత ప్రచోదనం చేసేస్తోందో చూడండి, తొందరగా రాముణ్ణి తీసుకురావడానికి అని కేశభూషణాన్ని ఇచ్చింది అమ్మవారు. వెంటనే స్వామి ఆ కేశభూషణాన్ని తీసి వేలుకు పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు స్వరూపాన్ని సంక్షిప్తం చేశారు. ఇందులో ఒక గొప్ప రహస్యం, రామచంద్రమూర్తి యొక్క ఉంగరం తన దగ్గర ఉన్నంత వరకు నయితి 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 అంటూ బ్రహ్మమును తెలుసుకుని అద్వైత స్వరూపాన్ని అనుభవిస్తారు. అమ్మవారి ఆభరణాన్ని పుచ్చుకుని వేలుకి పెట్టుకోగానే ఇది శాక్తేయమైన ఆభరణం, హనుమ యొక్క స్వరూపంలో మార్పు వస్తుంది. ఇంక ఇక్కడి నుంచి రాక్షస సంహారం ప్రారంభం అవుతుంది. అందుకే